అవుతుంది. ఆ తర్వాత నడు ఎత్తలేకవా ఓయడం, మెట్లెక్కలే ఉంటున్నాం తెలుసండి అంటాడు. కళ్ళు కనిపించు చిటి వాటికి కలగూడదా ఆ పెట్టాలి, అది కూడా మళ్ళీ కాకి కడగంటి చూపడాలి. ఈ కాకి కడగంటి చూపు పైకి వస్తుంది. ఇలా క్షణాల వారికి వీడికి వీడు వెనక్కి తిరిగి చూసుకుని పైకి పోతాడు, రిటైర్ అయిపోతాడు. అప్పుడైతే సర్వీసు నన్ను ఇస్తాను వాడికి పెళ్లి చూపులు వీడి రోజు గుర్తు వస్తాయి. ఇప్పుడు అప్పుడే వీడు పెళ్లి చూపు కాదు, వీడు మనవడికి పెళ్లి చూపులు వచ్చాడు కావాలి వచ్చేసారు. ఈరోజు పట్టుకు పోతాడు వెంటనే. ఎంత విచిత్రమైనది, వసంతనం మీద పడిపోతుంది, శరీరం అంతా డబ్బులపాటు దొరుకుతుంది. ఇవన్నీ వచ్చేసి విడిపోయినప్పుడు ఈ డబ్బులు సంపాదించిన ఈ బిల్డింగ్ కూడా వస్తాయి. అవి రావని తెలుసు కాబట్టి మహాత్ములైన వాళ్ళు వచ్చి కాశీలో పడుతున్నారు. వీడంతా ఊళ్ళు వదిలి, ఇళ్ళు వదిలి, ఆస్తులు వదిలి, కుటుంబాలు వదిలి ఎందుకు వచ్చిందని ఒక చిన్న గడు కొనుక్కున్నా అడ్డుకు తీసుకుని ఇక్కడ ఎందుకు ఉంటున్నారంటే వీళ్ళందరికీ జ్ఞానం ఉన్నది కనుక. మన అందరూ కూడా జ్ఞానం ఉన్నా అలా చేయలేకపోవచ్చు, కానీ కనీసం పరుల సొమ్మును ఆశించకుండా ఉండడం కొంత ధర్మం. ఎంతైనా సరే పరధనం భయంకరమైనది. పరదారధనాధనుడు ద్వారదారు శాస్త్రం ఎందుకు సార్ చెప్తుంది అన్నమాట. అలా చేస్తే దానికి దగ్గర కలుగుతుంది, ఎవరో ఒకరు అనుభవిస్తున్నాం. అందుకనే భయపడిపోయి రాజుగారు ఎవడు దగ్గర ఓ నమస్కారం చేసి యమరాజా నీకు దండం బాబు నీకున్నాడు అని దూరం దగ్గర వచ్చేసాడు. రాగానే ఇచ్చాడు చూసారా, ఎవరికి రెండులో తిరిచాడో ఆ పురోహితుడు వెళ్ళి పిలిచాడు. బట్ ఐలేదు ఇప్పుడు అందుకని పురోహితుల వారికి సాక్షిష్టంగా నమస్కారం చేసి మిత్రమా మన దగ్గర క్లాస్ మేట్స్ చదువుకున్నాం, అందుకనే వేడపోడవాడి నీకు తాంబూలంలో రెండు లద్దరిచ్చేయాలి, అవి నాకు అక్కడ కొండలే కూర్చున్నాయి వెయ్యి కొండల దగ్గర నేను సత్యంగా ఎప్పటికి తింటాను. అదో భయంకర శిక్షక. ఆ తింటున్నప్పుడు కూడా కింద పైన మంట పెడతా అంటే ఏమంటే ఇప్పుడు మంట బాగానే ఉంటుంది చలికోసలే అని, కానీ యవలోకంలో మంట చాలా భయంకరమైన మంట. ఆ మంట హంటతో కొట్టడం వల్ల కూడా అంత బాధ కలగదు. కింద మంట పెట్టి దాని మీద ఆసనం వేసి కూర్చోబెట్టారు, అంటే కింద సీటు కింద వండుతూ ఉంటుంది. పైన నెట్టి మీద కాగడా వినిపిస్తారట, అది వండుతూ ఉంటుంది. అప్పుడు ఈ పెట్ట వినిపిస్తారట. ఇది ఎంత పంట ఎంత మంట ఆలోచించవచ్చు.
పరిమంతం నాకు తీసుకోకుండా ఎదుర్కొంటానండి, ఇది అందరికీ నేను చెప్పాలా, అందులో పడిపోయారు అంత అవసరంగా అవసరంగా అనుకోకుండా ఉండలేరండి ఎప్పుడు కూడా. అని కొంతమంది చెప్పగలరు అని ఇలా పెదవులు వీలు చుట్టుకుంటూనే ఉంటారు, మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు, అన్నం ఒకళ్ళని ఒకటి పెట్టుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం కలియుగలు అట్లు చేవాట్లు ఈ రెండు లేకుండా ఎవరు తిట్లు లేకుండా ఎదుగుంటారు. యాత్రలకు వచ్చిన కూడా పెళ్ళాలి కొట్టాలి వెళ్ళిపోతారు కొంతమంది చూసాం కదా ఉంటాయి. ఎందుకుంటారు ఎవరైనా ఉంటే కొంచెం వెనక్కి జంపుతారు కానీ లేకపోతే కొట్టేసేవాడు ఒక ఆయన వచ్చిన భయమేస్తూ ఉంటుందో చూస్తూ ఉంటాయి. కానీ అరుదైన దాంపత్యం ఐకమత్యంతో కూడిన దాంపత్యం విశ్వానరుడిది సుచీష్మతిది. పెళ్ళి వందేళ్ళైనా వాళ్ళకి పిల్లలు పడలేదు. ఆ రోజుల్లో ఆయు ఎక్కువ వెయ్యేసి వేళ్ళు 11,000 సంవత్సరాలు 25,000 సంవత్సరాలు కూడా జీవించిన పడతారు. ఇప్పుడు కలియుగంలో పరమాయువు లేదు కానీ ఆ రోజుల్లో ఆయువు చాలా ఎక్కువగా ఉందన్నమాట. వారికి చదివేస్తే రోజు తీసుకుపోయి పురాణం చెప్పలేకే కదా అప్పుడు మీరే చెప్పుకుని ఉంటారు. నాకు కూడా వచ్చిన వాళ్ళు 5 రోజులు మాట్లాడంటే సరిగ్గా రోజు రావట్లేదండి ఒక గంట చెప్తే తెచ్చుకోగా అని అంటారు. కానీ ఆ రోజుల్లో ఆయువు ఆరోగ్యంగా జీవించేటటువంటి యోగం ఉండేది. ఏదో 10,000 సంవత్సరాలు జీవిస్తే 10,000 సంవత్సరాలు రోగంతో కలిగితే అది కూడా బతికేనా అన్నారు. కానీ ఆ రోజుల్లో ఆయువుతో ఆరోగ్యంతో ఆనందంతో బతికేవారు. అలాంటి దాంపత్యం పెళ్ళదు కూడా ఏళ్ళైనా పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే చుట్టుపక్కల వాళ్ళంతా సుక్షిష్మతి దగ్గరకు వచ్చి నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కొడుకులు పుట్టారు కూతురు పుట్టారు ఇంకా వడ్రాల్లోనో తెప్పడం మొదలు పెట్టారు. పిల్లలు లేనందు పక్క వాళ్ళు తెప్పడం వల్ల బాధ కలిగినారు. సీలు పెద్ద గొడవండి బాబు, పిల్లలు లేకపోయినా పర్వాలేదు మనమేం అనుకోం, కానీ ఈ పక్క వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి ఇందాకే పెళ్ళయింది అప్పుడే 2017లో పెళ్ళయిందా 5 ఏళ్ళు గడిచిందా 19లో పెళ్ళి 3 ఏళ్ళు గడిచిందా 3 ఏళ్ళు గడిచితే పిల్లలు పడిపోతే నీ ఏం చెప్పి ఏదైనా ఎట్లా పెడతావు వీళ్ళు అడగా అన్నం పెడతావా ఇది తిప్పుతారు. ఈ రెప్పడంలో చుట్టుపక్కల కూడా తిప్పితే పెద్ద అనిపిస్తుంది కానీ ఇంట్లో అక్కలో వీళ్ళలో వస్తుంటారు కూడా వీళ్ళు అయిన అంతా కొడలు ఢీ అంటే పైగా ఆడపిల్ల పుడితే అర్థం వచ్చిందా ఈ అర్థగారు ఆడపిల్ల ఎందుకు మగపిల్ల కొట్టకపోతే వాడవ మగపిల్లలు పుడితే అందరూ మగపిల్లలే ఆడడం ఏం చేయలే ఇప్పుడు తప్పి అందరూ మగపిల్లలేనట్ట బుద్ధి పడతారంట అందరూ ఆడపిల్లలేట, పెండం పెట్టి వాళ్ళు లేరట, ఇలా వాగుతూనే ఉంటారు. ఆ వాగుళ్ళు కొంచెం బాధ కలిగిస్తాయి గృహస్థులు. సుతీక్ష్ణతకి కూడా అలాగే బాధ కలిగింది. ఏమండి, సంతానం లేకపోవడం ఒక బాధ, సంతతి లేకపోవడం వల్ల ఈ చుట్టుపక్కల వాళ్ళు రోజు గొడవలుస్తూ ఉంటే దానివల్ల దుఃఖ సంతతి పెరుగుతుంది. దయతో నాకు కొడుకులు ప్రసాదించండి అనగా, సరే వాళ్ళం కదా ఇప్పుడే కాశీ పెడతాను. కాశీ విశ్వనాథుని దివ్యానుగ్రహం ఉంటే సాధించలేని దంటూ ఉండదు. ముక్తినిచ్చే ఆయన మనకి మోక్షం ఇచ్చే ఒక కుమారుడు ఇవ్వడం అంటాడు. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది అని భార్యకి చెప్పి అప్పటికప్పుడే మొదా ఉండేది బయలుదేరాడు. కాలి నడకన పరమ పవిత్రమైన ఈ వారణాసి క్షేత్రం చేరాడు. ఇక్కడ వచ్చి భక్తితో గంగా స్నానం చేసి దుర్గి విఘ్నేశ్వరులు అందరినీ దర్శనం చేసుకుని శివుణ్ణి పూజించాడు. ఆ తర్వాత శివుడే స్వయంగా అడిగాడు, స్వామి ఇక్కడ ఏ దేవతని మీ లింగాల్లో ఏ లింగాన్ని భక్తితో పూజిస్తే తొందరగా సంతానం వస్తుంది అనగా, వీరేశ్వర లింగం అనే ఒక లింగం ఉన్నది, అది తొందరగా నీకు సంతానాన్ని ఇస్తుంది, వీరేశ్వర లింగాన్ని పూజించాలని చూడు. వెంటనే ఆయన వీరేశ్వర లింగాన్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అక్కడే మఠం పెట్టేశాడు. ప్రతిదినము గంగా జలం తీసుకొచ్చేవాడు. ఆ గంగా జలంతో శివుడికి అభిషేకం చేసేవాడు. ఆ జలం తీర్థంగా తీసుకునేవాడు. తదనంతరం కొంచెం ఏకాంతంగా ఉన్న ప్రాంతంలో కూర్చొని నమశివాయ అనే పంచాక్షరి జపం చేసేవాడు. శివుడికి గంగా జలం అంటే చాలా ఇష్టం. అసలు ఆయన అభిషేక ప్రియుడు, జలధార ప్రియుడు. ఎంత నీరు పోస్తే అంత ఆనందం పొందుతాడు ఆయన. ఇంక తక్కినవన్నీ కూడా అక్కర్లేదు, ఎక్కువగా జలం పోస్తే చాలా ఆనందపడిపోతాడు. గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియం అనంగమదావగానం వారాణసీపతి భయ విశ్వనాథం భయ విశ్వనాథం. రోజు ఆయన అందుకే తలుచుకుంటున్నాం. ఆయన జటాకలం అంతా అందంగా ఉంటుంది. గంగా నరంగాలతో ఆయన మంచి చుట్టుంది. ఆ జటాభూతాల్లో గంగానది పడి కదలకుండా సూర్యుడు తిరుగుతూ ఉంటుంది. ఆయన వదిలితేనే జడలోకి బయటకు వస్తుంది. ఆయన జడలు డ్యామ్. ఆ డ్యామ్ లో ఉందన్నమాట ఈ నీరు. ఆ డ్యామ్ ఒక గేటు, ఆయన ఇంటి ఒక జడలు దిగుతారన్నమాట. అది ఒక గేటు తీసినట్టు వరదలు. ఆ గేటులోంచి దవదలు గెడలు బయటకు వస్తూ ఉంటుంది గంగా. నేనల్లా రావణాసుడు అంత మెచ్చిమంట పెట్ట. ఎంత అందమైన ఉపమానం అండి. జటా కటాహ సంభ్రమ భ్రమం నిలింపని జడి లోలనీచి వల్లని విరాజమానవద్దని అన్నాడే. ఆయన జడలు ఒక కటాహ అంట. కటాహం అంటే పెద్ద గిన్నె అనమాట. డబర గిన్నెలు ఉంటాయి కదా అన్నం వండుకోవడానికి, పులిగారు చేయడానికి, వాటి కోసం పెద్ద పెద్ద గిన్నెలు చేస్తారే అలాంటి గిన్నెని కటాహం అంటారు. ఈ జడలు అనే గిన్నెలో ఆకాశగంగా పడింది. అందులోనే గిరగిరా గిరగిరా సుడులు తిరుగుతుంది. బయటికి రావడానికి వీల్లేదు. అలా తొట్టుపాటు పడుతున్నటువంటి గంగానదిని జడల్లో ధరించిన పరమాత్మ అన్నాడే. అప్పుడప్పుడు అందులోంచి ఓ జడ ఓ వాయు పైకెత్తితే అందులోంచి నీళ్ళు వచ్చి భూమి మీద పడుతుంది. భగీరథుడు డబ్బు అదేగా, భగీరథుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అయ్యాడు. శివుడు జడల్లోకి గంగ దూకింది, అందులో బంధించి చేశాడు ఆయన. ఆయన తల పగలగొట్టి కింద దిగుతాను, ఈ శివుడు సంగతి ఎవరో చూస్తాను అది గంగ. వోసికంగా నీకెంత అహంకారమా, నా తలకే పడగొడుతానంటావా అని వెంటనే జడల్లో బంధించేశాడు ఆయన. ఒక్క చుక్క నీరు అందులోంచి వెళ్ళి రావడం లేదు. అందుకని మళ్ళీ భగీరథుడు, విదేవుడి స్వామి నేను ఎంతో కష్టపడి తపస్సు చేసి గంగని భూమికి తెద్దామంటే నువ్వు నీ జడల్లో బంధించేసావు, నీ జడల్లో పడిపోతే అలాగా నా కోసం కొంచెం నీరు ఇవ్వకపోతే నాకు జడ, అందుకే విడిచిపెట్టి ఒక జడ అన్నాడు. అప్పుడు ఆయన ఇంత గంగ భూమికి వస్తే భూమి తట్టుకోలేదు ఆయన, భూమి అంతా బయలుపోతుంది, అందుకే నేను ఇందులోంచి ఒక్క జడని ఇలా కిందకి రాగుతాను, అక్కడ ఒక చిన్న కన్నం ఏర్పడుతుంది, అందులోంచి నీరు కిందకు వస్తుంది అని అడగవాలి. అంటే ఆ రోజులు ఆయన డ్యామ్ పెట్టాడు కాదు, అసలు డ్యామ్ అది అది స్కామ్ లేదు డ్యామ్. అందుకే ఆయన అందరూ ఆయన ఒక గడలు అంటే కానీ అందులోంచి పెట్టగలరు. మన వాడి వాడి కంటే నేను కొద్దిగా గేట్లు విడిపోతున్నాయి లేదా లీక్ అయిపోతాయి నేను, అందులోంచి లీక్ అవ్వదు. ఆయన అందరూ ఆయన అభివృద్ధి పెడితే తప్ప అసలు ఎంత గొప్ప ఊహండి ఆ వాడిని. ఆనాటి వాళ్ళకి అందమైన భావాలు. రావణుడు కూడా రాశాడు శివతాండవ స్తోత్రంలో. అసలు ఆ శివతాండవ స్తోత్రానికి అర్థం చెప్పుకుంటేనే చాలా ఆశ్చర్యము సంభ్రమము కలుగుతుంది.
అలా జటాజూటాల్లో గంగ పెట్టుకున్న ఆయన ఒక రోజున దేవతలంతా వచ్చి నమస్కరించి, ఈశ్వర మీ జడల్లో గంగ ఉంది, మీ శరీరంలో సమస్త లోకాలు ఉన్నాయి, మీ ముఖాల్లో పంచభూతాలు ఉన్నాయి, ఎంత శక్తి కలిగిన నువ్వు దేన్ని ఎక్కువ ఇష్టపడతావు, ఏ పూజ వల్ల నువ్వు తొందరగా ప్రజలకి వరాలిస్తావు, భక్త సులభుడు కావడానికి మార్గం ఏమిటి అంటే నా జడలలో ఉన్న గంగ భూమి మీదకి వస్తుంది, ఆ గంగనే పట్టుకొచ్చి మళ్ళీ నా నెత్తి మీదకి వస్తే నేను సంతోషిస్తాను, నేను ఇచ్చిన నీరు తిరిగి నా మీదే పోయాను, ఆ జలధారకి నేను ఆనందపడి పోయడం వరాలు తొందరగా ఇస్తాను, క్షిప్రప్రసాది అవుతాను లేనన్నాడు. అప్పటి నుంచి ఆయన మీద జలం పోయడం మొదలుపెట్టారు. పద్మ పురాణంలో ప్రత్యేకంగా ఒక శ్లోకం ఉంది, జలధారా ప్రియ శివ, శివుడు జలధార ప్రియుడు, ఇది వీరేశ్వరలింగం దగ్గర కూర్చునే వల్ల విశ్వానరుడికి తెలుసు. అందుకే రోజు గంగాజలం పొట్టుకొచ్చి కొండలతో కొత్త కొండలతో పొట్టుకొచ్చి ఆ వీరేశ్వరలింగం మీద అధారగా పోసేవాడు, అభిషేకం చేసేవాడు, అభిషేకను వ్యర్థంగా తీసుకునేవాడు, అభిషేకం అయ్యాక లింగాన్ని తుడిచి పుష్పాలు పెట్టేవాడు, ఆ తర్వాత ఓం నమ శివాయ అంటూ ప్రపంచాన్ని మరచి అత్యంత భక్తి శ్రద్ధలతో శివనామస్మరణం చేసేవాడు. శివనామస్మరణం చేసుకున్నప్పుడు ఆయన శరీరం పొంగిపోయేది, ఒకప్పుడు గాత్రం అంతా పొలగించిపోయేది. అలా కొంతకాలం అభిషేకం చేయగా శివుడు తెలుసుకున్నాడు, నీకు ఎటువంటి కొడుకు కావాలని అడిగాడు, నీ వంటి కుమారుడు కావాలన్నది, నా వంటి వాడు ఎక్కడుంటాడు, నా వంటి వాడిని నేనే, నేను ఇంకో పుత్రుడిగా పుడతాను, వచ్చి మిమ్మల్ని అనుగ్రహిస్తాను అక్కడే. ఇక్కడే ఒకప్పుడేమో ఆయన విశ్వానరుడు శివుణ్ణి కళ్ళ ముందు దర్శనం చేసుకుని ఉండేవాడు, తెలియకుండానే విశ్వానరుడి శరీరం అంతా శివమయం అయిపోయింది, శివుడి తలుచుకుంటూ ఇంటికి వచ్చాడు, సుతీక్ష్మతి గర్భవతి అయింది, ఒక శుభ ముహూర్తంలో కుమారుడిని కన్నది. ఇందాక చెప్పాను మీకు విశ్వానరుడికి అనుక్షణం శివదర్శనం అయ్యేది, శివుడే తానైపోయేవాడు, దానివల్ల అనుక్షణం శివుడిని చూడటం, శివుడితో తలుచుకోవడం వల్ల వీరి శరీరం అంతా శివమయం అయిపోయింది. అందువల్లే శివ తేజస్సు ఆయన భార్య గర్భంలో ప్రవేశించింది. ఉత్తమీర్య సముద్భవుడైన మహానుభావుడు కుమారుడు పుట్టాడు, ఎర్రని రంగుతో పుట్టుకొచ్చాడు, విశ్వానరుడి కొడుకు కనుక ఆయన వైశ్వానరుడు అన్నారు, శుచిష్వతి కొడుకు కనుక శుచిహి అన్నారండి, మతిపోయింది అనమాట, శుచి మిగిలింది, శుచిహి అని పిలువబడ్డాడు. ఈ వైశ్వానరుడు క్రమక్రమంగా తరగడం మొదలుపెట్టాడు, ఎక్కడెక్కడి వారు వచ్చారో ఆయన దీవించారు. ఒకనాడు నారద మహర్షి వచ్చాడు భూలోకానికి, వచ్చి శుచిష్వతిని విశ్వానరుడిని దీవించి, మీరు విశ్వానరుడిని వైశ్వానరుడు అనే పేరుతో కొడుకు పుట్టాడు కదా శివానుగ్రహంతో, ఆ కుమారుడు ఎక్కడ ఉన్నాడో చూసుకోదాం వచ్చానన్నాడు. కొడుకుని తీసుకొచ్చి నారదుడికి చూపించి, నారద నా అదృష్టం కాకపోతే పిలవకుండా నువ్వే వచ్చావు, నిజంగా ఈయన పూర్వజన్మ సుకృతం, ఎంతో సుకృతం చేసుకుంటే కానీ మహానుభావులైన గురువుల దర్శనం కాదు, అందున ఇవాళ నా కుమారుడి పుట్టినరోజు, 5వ జన్మదినంలో గడువు పెట్టాడు, ఇతని జాతకం చూసి ఇతను ఎటువంటి వాడు అవుతాడో చెప్పు అలాగే నాలుగు రంగు చూశాడు, ఇతని కాలి వేళ్ళు చాలా ఉచ్చతిగా ఉన్నాయి, కొత్త వేలు కంటే కాలి చూపుడు వేలు రెండోది కొంచెం ఎక్కువ గురుగా ఉంది, కాబట్టి ఇతను మహాకీర్తివంతుడు అవుతాడు. కాలి వేళ్లలోనండి ఈ కొత్త వేలు కంటే ఈ రెండు వేలు ఉంటుంది కదా పక్కన ఉన్నది, అది కనుక కొంచెం పొరిగి కొట్టి వాడు బాగా కీర్తివంతుడు అవుతాడు. వీళ్ళని చూసుకుని ఇప్పుడు అది వాళ్ళు ఎత్తుకోకుండా ఈ చేతి వేళ్ళ కంటే చేతి వేళ్ళలో ఎప్పుడు మధ్యలో ఎప్పుడు పొడుగ్గా ఉంటుంది, కానీ కాలి గొడవ వేళ్ళలో అలా కాకుండా గొడవ వేలు కంటే పక్కన వేలు కనుక కొద్దిగా పొడుగుంటే వాడు కీర్తివంతుడవుతాడు, జగత్ ప్రసిద్ధి చెప్తాడు. అన్ని గోల్డ్లు చూశాడు, ఈ గోల్డ్ చాలా బాగున్నాయి కాబట్టి అతడు కారణజంపుడే అని అవయవాలు హస్తరేఖలు చూసి తెగవందించి అద్భుత జాతకం కానీ అన్నాడు. ఇక్కడ మళ్ళీ వాదించాడు, ఈ కానీ ఏమిటి ఏగాని ఏమిటి అన్నాడు. ఇతడికి 12వ ఏట వజ్రాయుధం వల్ల గంగం ఉన్నది, ఇతడికి వజ్రం వల్ల ప్రమాదం ఉంది, ఆ ప్రమాదం తప్పిందా ఇతడు మహాత్ముడు, కానీ అది తప్పడం కొంచెం కష్టం అన్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి నివారణ ఉపాయం చెప్పాడు కదా,
అందుకే ఎవరన్నా వస్తే మా అబ్బాయి ఆటం ఎలా ఉంటుందని అడగండి, నేను కూడా చెప్పలేదు ఏం చెప్పలేదు ఏం చదువుకో రాదు కాబట్టి ఒక్కడు కాబట్టి ఒకటి చెప్పాడు, ఎవరు పడితే వాడు చూసి ఏదో అనేయడం అన్నమాట. అసలు ఇవాళ జాతకం చెప్పేవాళ్ళలో కొంతమంది ఏమీ చేత కాదు, చేత వచ్చిన మహాత్ములేమో అక్కడ తొందరపడి ఏది పడితే చెప్పరు. జ్యోతిష శాస్త్రం చాలా గొప్పది, సాముద్రిక శాస్త్రం ఇంకా గొప్పది. ఇవి కొంచెం చదువుకున్న వాళ్ళు పండితులు ఉపాసనా పనులు చెప్పాలి. నేను ఎవడు పెట్టి వాడు డబ్బు కోసం చెప్పాడు వాడు పెట్టాడు ఇవ్వచ్చు ప్రతి వాడు రాగానే ఎగాది కదా వచ్చింది కుజి దోషం ఉందంటాం. అసలు వీటి దగ్గరికి రావడం కుజి దోషం, ఎవడు పెడితే వాడు ఏం నడిచారు ఉందంటాం. మీరు శనికి దోషం అదే అది రెండు ఇది అంటారు, మీరు కంగారు పడిపోతుంది లేదా ఇంటికి రాగానే ఈ సైన్యంలో బరువు ఉందంటాం. ఇదేదో కదా పండితుడా, ఎందుకు ఈ సైన్యంలో బరువు పెట్టి బలి చెట్టు ఉంది అక్కడ రావి చెట్టు ఉంది అట అన్యాయంగా రావి చెట్టు కొట్టించేసేటట్టు ఉన్నాం అంటే ఒకటి అలాగే నిజంగా చెప్తే ఆశ్చర్యపడతాడు. గొప్ప పెట్రోల్ పంపు ఉండేదండి, ఆ పంపులో తెగ సంపాదించారు యజమానులు. ఈ సాయంత్రంలో మంచి రావి చెట్టు ఉండేది, ఓ దరిద్రుడు ఒక అడుగు పెట్టాడు అక్కడికి. ఈ సాయంత్రంలో రావి చెట్టు ఉంది బలం ఉంది, అది కొట్టించిపోతే నీ పంపు పాడైపోతుందా, మూడు సంపాదిస్తున్నవాడిని నేను కంగారు కూడా కొట్టించేశాడు. కొట్టించి కొట్టించగానే సర్వనాశనం అయిపోయాడు. ఏమైనా తెలుసా మీకు, ఆ బంకు కొట్టించగానే ఈ బంకు స్థలం వీడికి లీజుకి ఇచ్చారు. ఆ లీజు మీద కోర్టులో కేసు నడుస్తుంది. ఈ చెట్టు కొట్టిన బంగాడే యజమానికి ఇచ్చేసారు, బంకు తీసేశాడు. వీడి కొద్ది అయిపోయింది, అసలు వ్యాపారం అయిపోయింది, అద్భుతంగా ఉన్న వ్యాపారం దగ్గర చేసింది. చెట్టు దేవత వృక్ష దేవత గొడవేటి ఈ సాయంలో దేవతలు ఉంటారు. ఇప్పుడు ఈ విగ్రహాలు గొడవ నువ్వు కూర్చుంటే తెలవుగా అది బరువు, అంతేగాని ఎవడు పడితే వాడు రావడం ఇంట్లో తీసుకురావడం, వాడితే జాతకం గురించి ఏదో చెప్పడం, లేకపోతే వాస్తువు గురించి చెప్పడం, ఈ దీని మీరు కంగారు పడడం, ఇవన్నీ ప్రమాదం. మనం ఒక వ్యక్తి దగ్గర సలహా తీసుకునే ముందు ఆ వ్యక్తి పండితుడు అవునా కాదా చదువుకున్నాడో లేదో తెలుసుకోవాలి. ఏం లేకుండా ఏమంటు పడితే వాడిని పిలిస్తే ప్రమాదం. ఆరోగ్య మహాత్ముడు జగద్గురువు వాల్మీకి గురువు వ్యాసుడికి గురువు ఆయన చెప్పాడు కాబట్టి అది నమ్మాలి. ఇప్పుడు ఆయన వెళ్ళిపోగానే విశ్వానరుడు ఒక క్షణం నిశ్చేష్టుడు అయిపోయాడు. ఇక శుచిష్వది అయితే గుండెలు బాగుంటే ఏడవడం మొదలుపెట్టింది, కుమారా లేక లేక పుట్టాం అనుకున్నాం, పన్నెండు ఏంటంటే వజ్రా ఏదో మొదలు పోతే ఎలా రాయన అని ఏడవడం మొదలుపెట్టింది. పిల్లలు లేరని వీరేశ్వరలింగాన్ని కాశీ వెళ్ళి భక్తితో పూజించాని శివానుగ్రహంతో పుత్రుడు పుట్టాడు అనుకున్నాని ఆ పుత్రుడికి గండం ఏమిటి అని ఈయన ఇచ్చాడు. అప్పుడు కుమారుడు ఐదేళ్ల కొరాడు ఎంత చేసి అప్పుడే ఐదో ఏడు పుట్టినరోజు గుర్తిస్తున్నట్టు ఆరులో గడువు పెడుతున్నట్టు వాడు ఏమన్నా తెలుసా, ఎందుకు నాన్న అమ్మాయి ఏడుస్తారు, పూర్వం మార్కండేయుడు అని పేరు తిరిగినటువంటి వాడికి గండం వస్తే ఎవరు నీ ఒక్క కాలితో తండ్రి అతనికి శాశ్వతమైన ఆయు ఇవ్వలేదా ఈశ్వరుడు, ఎంతమందిని రక్షించాడు ఆ పుణ్యాత్ముడు. అలాగే వరుణదేవుడు మొసలి చేత పట్టుబడి చచ్చిపోతూ ఉంటే అతన్ని రక్షించి జలాధిపతిని చేసి మరో వరుణదేవుడు చేయలేదా, ప్రాణాలు పోతున్న వాళ్ళు ఎంతో మందిని రక్షించిన పుణ్యాత్ముడు ఆ ఈశ్వరుడు, ఆయనకేం మృత్యుంజీవుడు అది. ఆ మృత్యుంజీవుడి అండ చేరితే ఏ మృత్యువైనా నాకు మృత్యు ఉంటుంది, నేను కూడా పూర్వ మహర్షుల జాడలో కాశీ వెడతాను, కాశీ విశ్వేశ్వరుడి బతుకు పూజిస్తాను, శివానుగ్రహం ఉందా బ్రతుకుతాను లేదా శివుడి దగ్గరికి పోతాను. ఏదైనా ఈ ప్రపంచంలో పరమ పవిత్ర క్షేత్రం కాశీ, ఆ క్షేత్రానికి సాటి వచ్చే క్షేత్రం మనకు లేదు, అక్కడికి వెళ్ళడమే సుఖం, అక్కడికి వెళ్ళడమే ఐశ్వర్యం, అక్కడికి వెళ్ళడమే ముక్తి, అక్కడికి వెళ్ళడమే ఆయువు, నేను అక్కడికి వెళతాను శివుడిని పట్టుకుంటాను శివానుగ్రహంతో గండంలోంచి బయటకు వస్తాను అన్నాడు. నాయన ఒంటరిగా నువ్వు ఎలా పెడతావురా అని అమ్మ, ఒక్కడము ఒంటరిగానే పౌరవు ఒంటరిగానే ఎప్పుడు ఒంటరిగానే ఉంటారమ్మా, ఏం వెంకటలోకి నేను వెళ్ళొస్తాను అది తల్లికి ఈ తండ్రికి రాస చెప్పి ఈయన కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళారంగా ప్రయాణం అవుతున్నాడు. ఆ ప్రయాణం రేపటిదాకా సాగిన వెళ్తాం. పార్వతీ మత ఏ ఆరాధన.